యేసు యొక్క మాటలు ఎప్పుడూ ప్రేమతో కూడినవిగా ఉండేవి.
Once again we want to look at the perfect example of the one perfect man that walked on this earth, Jesus Christ, and to see in him an example for us to follow, particularly in the area of love.
మనం మరొకసారి ఈ భూమి మీద నడిచిన ఒకే ఒక్క పరిపూర్ణుడైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన మాదిరిని చూద్దాము. ఆయనలో మనం అనుసరించడానికి, ప్రత్యేకంగా ప్రేమ విషయంలో అనుసరించడానికి ఒక మాదిరిని చూద్దాము.
We have seen in previous studies how Jesus' love was shown not in sentimental words, but in the fact that he valued people.
యేసు యొక్క ప్రేమ భావుకతతో కూడిన మాటలలో కాక ఆయన ప్రజలకు విలువ ఇచ్చాడన్న వాస్తవంలో కనబడినదని మన గత ధ్యానాలలో చూచాము.
He had compassion for people. People were more important to Jesus than material things.
ఆయన ప్రజల కొరకు కనికరము కలిగిన వాడు. వస్తువుల కంటే మనుషులు యేసుకు ముఖ్యమైనవారు.
The love of Jesus is seen in the fact that he was willing to die in order to save people from their sin. God so loved the world that he gave his only begotten son.
ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి, వారి కొరకు మరణించడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడన్న సత్యంలో యేసు యొక్క ప్రేమ కనబడుతుంది. దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు.
The highest proof of God's love is in this, that he gave his son to die for us.
దేవుని ప్రేమ యొక్క అత్యున్నతమైన రుజువు ఆయన మన కొరకు మరణించడానికి ఆయన కుమారుణ్ణి ఇవ్వడంలో ఉంది.
Jesus said, greater love has no man than this, that a man lays down his life for his friends.
తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు అని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని యేసు చెప్పాడు.
And it was not just physically that Jesus died.
యేసు మరణించింది శారీరకంగా మాత్రమే కాదు.
Every day in his relationships with people, he died to himself.
మనుషులతో ఆయనకున్న సంబంధాలలో ఆయన అనుదినము తనకు తాను మరణించాడు.
This is the cross that he told us to take up daily.
మనలను అనుదినము ఆయన ఎత్తుకోమన్న సిలువ ఇదే.
The greatest proof of my love for another is that I am willing to die to myself, to my rights, my reputation, my own interests in my relationship with that person.
మరొకరి కొరకు నా ప్రేమ యొక్క అతి గొప్ప రుజువు ఏంటంటే ఆ వ్యక్తితో నాకున్న సంబంధంలో నా హక్కులకు, నా పేరుకు, నా స్వప్రయోజనాలకు నేను మరణించడానికి ఇష్టపడతాను.
Anything less than this is not love. The world is full of people who seek their own. We're always seeking, how will this benefit me?
దీనికంటే తక్కువైనది ప్రేమ కాదు. తమ స్వప్రయోజనాలను చూచుకునే వారితో ఈ లోకం నిండి ఉంది. దీని ద్వారా నేను ఏమి లాభం పొందగలను అని చూస్తూ ఉంటారు.
That's what I meant by using people for one's own ends.
ప్రజలను ఒకరి సొంత లాభాల కొరకు వాడుకోవడం అంటే నా ఉద్దేశం అదే.
True love is totally interested in the other person and not interested in what I can get out of that other person for myself.
నిజమైన ప్రేమ వేరొకరిలో పూర్తిగా ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ వ్యక్తి నుండి నా కొరకు ఏమి పొందగలను అనే విషయంలో ఆసక్తి కలిగి ఉండదు.
And if we don't cleanse ourselves from this filthiness of the flesh and spirit that there is in all of us, we will never be able to love others with the love of God.
Manandarilo shariramunakunu aatmakunu unna ee kalmasham nundi manlanu manam pavitra parchukokapothe manam eppatiki itarulanu devuni premato preminchalemu.
We must ask the Holy Spirit to remove from us, to help us to crucify these wrong attitudes, so that we can love people with the love of God.
మనం మనుషులను దేవుని ప్రేమతో ప్రేమించగలిగినట్లు ఈ చెడ్డ వైఖరులను మన నుండి తీసివేయుటకును, వాటిని సిలువ వేయుటకు సహాయపడమని మనం పరిశుద్ధాత్మను అడగాలి.
And this is one reason why Jesus was never irritated with people.
యేసు ప్రజలను విసుక్కోకుండా ఉండటానికి ఇది ఒక కారణము.
Even if they were crude or stupid or they made mistakes, they may be slow, and they never got on his nerves, they never upset him.
వారు మోటు వారైనా, తెలివి తక్కువ వారైనా, వారు తప్పులు చేసినా వారు ఆయనకు విసుగు పుట్టించలేదు.
Their untidiness, their disorderliness, their slowness, their carelessness. It never made him impatient or irritated.
వారాయనకు ఎప్పుడూ విసుగు పుట్టించలేదు. వారి అశుభ్రత, వారి క్రమం లేనితనం, వారి మాంద్యము, వారి అజాగ్రత్త ఆయనను ఎప్పుడూ సహనం పోగొట్టుకునేటట్లు, విసుగు పుట్టించేటట్లు చేయలేదు.
Why do these things that you see in other people irritate you?
ఇతరులలో మీరు వీటిని చూచినప్పుడు మీరెందుకు విసుక్కుంటారు?
I'll tell you the reason. It's because you're not willing to die to yourself.
నేను మీకు కారణం చెప్తాను. అది మీకు మీరు మరణించడానికి ఇష్టపడకపోవడమే.
That's the reason. You do not know love. We sing about love, we speak about love. But what is the proof of love that I'm willing to die? That when I see something which is slow or disorderly or untidy in that person, I'm willing to die.
Ade karanam meeku prema ante ento teliyadu. Manam prema gurchi paadtaamu, prema gurchi maatladtaamu, kaani prema yokka ruju enti? Nenu aa vyaktilo unna maandyanni, kramam leni tananni, asubhratanu choochinappudu nenu chanipovadaniki ishtapadtaanu.
I must love him first. You say, but don't you think we should correct him and set him right? Yes. By all means, Jesus also corrected. Why did people accept Jesus' correction and not accept the correction from the Pharisees?
నేను మొదట అతన్ని ప్రేమించాలి. మనం అతన్ని సరిదిద్ది సరి చేయాలని నువ్వు అనుకోవడం లేదా అని నువ్వు అడగవచ్చు. అవును, చేయాలి. యేసు కూడా మనుషులను సరిదిద్దాడు. అయితే ప్రజలు యేసు యొక్క దిద్దుబాటును అంగీకరించి పరిసయ్యుల యొక్క దిద్దుబాటును ఎందుకు అంగీకరించలేదు?
Why was it different when Jesus said something they listened and when the Pharisees said the same thing they wouldn't listen?
యేసు ఏదైనా చెప్పినప్పుడు వారు విన్నారు, కానీ పరిసయ్యులు అదే విషయాన్ని చెప్పినప్పుడు వారు వినలేదు. ఎందుకని?
It was because they saw Jesus loved them.
ఎందుకంటే యేసు వారిని ప్రేమించాడని వారు చూచారు.
And when people see that you love them, they will accept your correction.
ప్రజలను మీరు ప్రేమిస్తున్నారని వారు చూచినప్పుడు వారు మీ దిద్దుబాటును అంగీకరిస్తారు.
It's when we don't love them and we correct them that we are like the Pharisees.
మనం వారిని ప్రేమించకుండా సరిదిద్దితే మనం పరిసయ్యుల వలె ఉంటాము.
See, if I'm irritated with a person, I'm unfit to correct him. I need to correct myself.
చూడండి, నేను ఎవరితోనైనా విసుగు చెందితే నేను అతన్ని సరిచేయడానికి అనర్హుడను. ముందు నన్ను నేను సరిచేసుకోవాలి.
If I'm impatient with people, I'm not ready to correct them. I need to correct my own impatience first. But how many people see that?
నాకు ప్రజల ఎడల సహనం లేకపోతే నేను వారిని సరిచేయడానికి సిద్ధంగా లేను. నేను మొదట నా సొంత అసహనాన్ని సరిచేసుకోవాలి. కానీ ఆ విషయాన్ని చూచేది ఎంతమంది?
Do you see that you need to correct your irritation and your impatience and your lack of love before you correct the untidiness and the disorderliness and the carelessness and the slowness of other people?
మీరు ఇతరుల యొక్క మాలిన్యమును, క్రమం లేని తనాన్ని, అజాగ్రత్తను, మాంద్యాన్ని సరిచేసే ముందు మీ విసుగును, మీ అసహనాన్ని, మీ ప్రేమ లేనితనాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు చూస్తున్నారా?
Jesus said, before you see a speck in the other person's eye, you remove the beam from your own eye.
ఇతరుల కంటిలో నలకను చూచే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో అని యేసు చెప్పాడు.
You know, a perfect person can easily bear with imperfect people.
మీకు తెలుసా, ఒక పరిపూర్ణుడు పరిపూర్ణులు కాని వారిని సులువుగా భరించగలడు.
Jesus was perfect. That's why, even though he lived in a world which was thoroughly imperfect, he could bear with the imperfections of people.
యేసు పరిపూర్ణుడు, అందుచేతనే ఆయన పూర్తిగా అపరిపూర్ణమైన లోకంలో జీవించినప్పటికీ ఆయన ప్రజల యొక్క లోపాలను భరించాడు.
We who are not at all perfect, we who are so imperfect, why is it we cannot bear with other imperfect people? We are imperfect, they are imperfect, they have to bear with us and we have to bear with them. Why is it we find it so difficult to bear with other imperfect people around us?
ఏ మాత్రము పరిపూర్ణులము కాని మనము, ఎంతో అపరిపూర్ణులమైన మనము పరిపూర్ణులు కాని వారిని ఎందుకు భరించలేము? మనం పరిపూర్ణత లేని వారము, వారు కూడా పరిపూర్ణత లేని వారు. వారు మనలను భరించాలి, మనం వాళ్లను భరించాలి. అటువంటప్పుడు మన చుట్టూ ఉన్న పరిపూర్ణత లేని వారిని భరించడానికి మనకెందుకు కష్టం అనిపిస్తుంది?
I'll tell you the reason, my friend. It's because we are imperfect.
స్నేహితుడా, నేను నీకు కారణం చెప్తాను. అది మనం పరిపూర్ణత లేని వారం కాబట్టి.
The more we press on to perfection, the more we take up the cross and die to ourselves, the more we will be patient.
మనం పరిపూర్ణతలోకి ఎంతగా సాగిపోతామో అంతగా మనం సిలువను ఎత్తుకొని మనకు మనం మరణిస్తాము. అంతగా మనం సహనముగా ఉండి ఇతరుల పొరపాట్లను సహిస్తాము.
And we will tolerate the mistakes of others. We'll be able to forgive them. We won't get upset. We won't get irritated.
మనం వారిని క్షమించగలుగుతాము. మనము చిరాకు పడము. మనము విసుగు చెందము.
We'll say, what does it matter? 2,000 years from now, it won't make any difference, this little thing you're getting upset about.
ఇప్పటి నుండి 2,000 సంవత్సరాల తర్వాత అది ముఖ్యం కాదు. అది ఏమాత్రం తేడా చేయదు. మీరు చిరాకు పడే ఆ చిన్న విషయం.
You see, you will see things from eternity's viewpoint. You'll see that that person has got to be loved more. Never mind if he made a mistake.
మీరు నిత్యత్వపు దృష్టితో విషయాలను చూస్తారు. ఆ వ్యక్తి తప్పు చేసినా కూడా అతడు ప్రేమించబడాలి అని మీరు చూస్తారు.
Look at the way some parents get irritated with their children. You think they really love them?
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా చిరాకు పడతారో చూడండి. వాళ్ళు వారిని నిజంగా ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటున్నారా?
Yeah, they love them enough to feed them, clothe them, educate them, sacrifice many things for them. But when their child does something to cause some inconvenience for the parents, then the parents get upset.
అవును, వారిని పోషించి, వారికి బట్టలు ఇచ్చి, చదువు చెప్పించి, వారి కొరకు ఎన్నో త్యాగాలు చేసేటంతగా వారిని ప్రేమిస్తారు. కానీ తల్లిదండ్రులకు అసౌకర్యం కలిగించే విధంగా వారి బిడ్డ ఏదైనా చేసినప్పుడు వారు చిరాకు పడతారు.
In all our relationships, we need to die.
మన సంబంధాలన్నిటిలో మనం మరణించవలసి ఉంది.
It's when we love a person that we can correct that person.
మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడే అతన్ని సరిదిద్దగలము.
When the beam is taken out of my eye, then I can see clearly to be able to take the speck out of the other person's eye.
నా కంటిలో నుండి దూలము తీసివేయబడినప్పుడు మాత్రమే అవతల వ్యక్తి కంటిలో నుండి నలుసును తీసివేయడానికి నేను స్పష్టంగా చూడగలను.
Look at Jesus' love in the way he spoke to people, in his speech.
యేసు ప్రజలతో మాట్లాడిన విధానంలో, ఆయన సంభాషణలో ఆయన ప్రేమను చూడండి.
You know, our speech is a great revealer of what is in our hearts.
మీకు తెలుసా, మన సంభాషణ మన హృదయాలలో ఉన్న దాన్ని చాలా తేటగా కనపరుస్తుంది.
Jesus said that from the abundance of the heart, the mouth will speak.
హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడునని యేసు చెప్పాడు.
Whatever is in your heart will come out when you speak. You can't hide it for long.
మీ హృదయంలో ఉన్నది మీరు మాట్లాడినప్పుడు బయటకు వస్తుంది. మీరు దాన్ని ఎక్కువసేపు దాచి ఉంచలేరు.
Why do people belittle others? Pass remarks and jokes about other people that hurt them.
కొంతమంది ఎందుకని ఇతరులను చిన్నచూపు చూస్తారు? ఇతరులను గాయపరిచే మాటలు, హాస్యోక్తులను ఎందుకు చెప్తారు?
Why do they do it? Because they are not like Christ. They don't love. I wonder whether they are even born again.
ఎందుకని వారు అలా చేస్తారు? ఎందుకంటే వారు క్రీస్తు వలె లేరు. వారు ప్రేమించరు. అటువంటి వారు అసలు తిరిగి జన్మించారా అని నేను అనుకుంటాను.
Such people, they don't seem to have any sensitivity to saying rude things about other people, to saying things that hurt others. That's sad.
వారు ఇతరులను గూర్చి అసభ్యకరమైన మాటలు చెప్పడానికి, ఇతరులను గాయపరిచే మాటలు చెప్పడానికి ఎటువంటి సున్నితత్వమును కలిగి ఉండరు. అది విచారకరం.
They make subtle wounding statements. You see that sometimes in husbands and wives who say sharp things, stinging remarks to one another. Jesus never did it once. No.
వారు కుటిలమైన గాయపరిచే వ్యాఖ్యలను చేస్తారు. మీరు దాన్ని కొన్నిసార్లు కఠినమైన నొప్పి కలిగించే మాటలను ఒకరితో ఒకరు చెప్పుకునే భార్యాభర్తల్లో చూస్తారు. యేసు ఒక్కసారి కూడా అలా చేయలేదు.
He knew how to rebuke people strongly. He turned around once to Peter and said, "Get behind me, Satan." But he didn't say that in irritation. He didn't say that in anger.
ఆయనకు ప్రజలను గట్టిగా ఎలా గద్దించాలో తెలుసు. ఆయన ఒకసారి పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పో అన్నాడు. కానీ ఆయన చిరాకుతో అలా అనలేదు. ఆయన కోపంతో అలా అనలేదు.
He said it to help Peter to see how in the statement that Peter had made at that time to Jesus to avoid the cross, that is satanic.
పేతురు ఆ సమయంలో సిలువను తప్పించుకోమని యేసుతో చేసిన వ్యాఖ్య సాతానుకు సంబంధించినదని చూపించడం ద్వారా పేతురుకు సహాయపడటానికి ఆయన పేతురుతో అలా అన్నాడు.
God wanted Jesus to go to the cross. And here was Satan trying to stop Jesus from going to the cross through Peter. And to help Peter to see the seriousness of that, he said that's satanic.
యేసు సిలువ వేయబడాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడేమో సాతాను పేతురు ద్వారా యేసు సిలువ వేయబడకుండా ఆపడానికి ప్రయత్నించాడు. కనుక పేతురు దాని తీవ్రతను చూడగలగడానికి అది సాతానుకు సంబంధించిందని ఆయన అన్నాడు.
But otherwise, he would never hurt people. He never made any subtle wounding statements to anyone.
లేకపోతే ఆయన ప్రజలను ఎప్పుడూ గాయపరచలేదు. ఆయన ఎవరితోనూ కుటిలమైన గాయపరిచే వ్యాఖ్యలను చేయలేదు.
He never discussed the weaknesses of the disciples behind their backs. You know that?
ఆయన తన శిష్యుల యొక్క బలహీనతలను గురించి కొండాలు చెప్పలేదు. మీకు అది తెలుసా?
Isn't it amazing that in all the 3 years that his disciples were with him, he never discussed even Judas Iscariot with all the other 11 disciples?
ఆయన శిష్యులు ఆయనతో ఉన్న 3 ఏళ్లలోనూ ఆయన ఇస్కరియోతు యూదా గురించి కూడా ఇతర 11 మంది శిష్యులతో చర్చించలేదన్న విషయం ఆశ్చర్యకరంగా లేదా?
He never exposed Judas in all those 3 years.
ఆయన ఆ 3 సంవత్సరాలంతటిలో యూదాను బయటపెట్టలేదు.
And I'll tell you the proof of that. If Jesus had been discussing the weaknesses of Judas Iscariot with all the other 11 disciples, behind Judas's back, then at the last supper, when Jesus said, one of you is going to betray me, everybody would have known.
దానికి రుజువును నేను చెప్తాను. యేసు గనుక యూదా యొక్క బలహీనతలను అతడి వెనకాల ఇతర 11 మంది శిష్యులతో చర్చించి ఉంటే, చివరి భోజనం సమయంలో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని యేసు చెప్పినప్పుడు అదెవరో అందరికీ తెలిసిపోయి ఉండేది.
Yeah, we know that. Jesus has already spoken to us about Judas. Everybody has said, we know who that is. But none of them knew.
మాకది తెలుసు, మాతో యూదా గురించి యేసు ఇప్పటికే చెప్పాడు అని అందరూ అనుండేవారు. కానీ ఎవరికీ తెలియలేదు.
They all said, Lord, is it I? How is it none of them knew?
ప్రభువా, నేనా అని అందరూ అన్నారు. ఎందుకని వారిలో ఎవరికీ తెలియదు?
It proves that Jesus never discussed even Judas Iscariot. Jesus was not a backbiter. Jesus was not a gossiper.
యేసు ఇస్కరియోతు యూదా గురించి కూడా ఎవరితో చర్చించలేదు. యేసు కొండెములాడువాడు కాదు. యేసు వదరబోతు కాదు.
A lot of believers are gossipers. A lot of believers are backbiters. You know why?
చాలామంది విశ్వాసులు వదరబోతులు. చాలామంది విశ్వాసులు కొండెములాడువారు. ఎందుకో మీకు తెలుసా?
They haven't seen the glory of God. They haven't seen the goodness and the love of God in Jesus Christ.
వారు దేవుని మహిమను చూడలేదు. వారు యేసుక్రీస్తులో ఉన్న దేవుని మంచితనాన్ని ప్రేమను చూడలేదు.
They talk about being filled with the Spirit and having supernatural experiences and praising and shouting God, but they haven't been freed from backbiting and gossiping.
వారు ఆత్మ నింపుదల గురించి, మానవాతీత అనుభవాల గురించి మాట్లాడతారు. వారు స్తుతిస్తారు, అరుస్తారు, కానీ వారు కొండాలు చెప్పడం నుండి విడుదల పొందలేదు.
We need to see the glory of Jesus, then only we can be like him.
మనం యేసు యొక్క మహిమను చూడాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన వలె ఉండగలము.
The Holy Spirit wants to show us how Jesus lived and then says, now let me make you like him.
యేసు ఎలా జీవించాడో పరిశుద్ధాత్మను మనకు చూపించి ఆ తరువాత ఆయన వలె నిన్ను చేస్తాను అని మనతో చెప్తాడు.
He doesn't just say be like him. He says let me make you like him. Isn't that good?
ఆయన వలె ఉండు అని చెప్పడు. ఆయన వలె నేను నిన్ను చేస్తాను అని చెప్తాడు. అది మేలైనది కాదా?
Supposing the Holy Spirit just showed me the glory of Jesus and said be like him. I'd just give up in discouragement. I say Lord, I can't.
ఆయన నాకు యేసు యొక్క మహిమను మాత్రమే చూపించి ఆయన వలె నేను ఉండాలని నాతో చెప్పాడనుకోండి, నేను నిరుత్సాహంతో విడిచిపెట్టేస్తాను. ప్రభువా, నేనుండలేను అని నేను చెప్తాను.
But that's not what the Holy Spirit says. The Holy Spirit shows us the beauty of Jesus and the way he spoke, and then says to us, "Now, my son, my daughter, will you allow me to make your speech also like that? Pure, good, loving. Will you let me control your tongue?"
కానీ ఆయన అలా చెప్పడు. యేసు మాట్లాడిన విధానంలో ఆయన రమణీయతను మనకు చూపించి ఆ తరువాత, "నా కుమారుడా, నా కుమార్తె, నీ సంభాషణను కూడా అలా స్వచ్ఛంగా, మంచిగా, ప్రేమతో కూడినదిగా చేయడానికి నన్ను అనుమతిస్తావా? నీ నాలుకను నియంత్రించడానికి నన్ను అనుమతిస్తావా?" అని మనతో అంటాడు.
Will you let me control your speech from today onwards? This is the fullness of the Spirit.
ఈ రోజు నుండి నీ సంభాషణను నన్ను నియంత్రించనిస్తావా? ఇదే ఆత్మ యొక్క నింపుదల.
The fruit of the Spirit is self-control. We can be filled with the Holy Spirit so that we never hurt anybody with our words or any such thing.
ఆత్మ ఫలము ఆశా నిగ్రహము. మన మాటలతో లేక దేనితోనైనా ఎవరిని గాయపరచుకుంటున్నట్లు మనం పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు.
He leads us along the path of death to ourselves. On the other hand, Jesus used his tongue in a positive way to encourage people, to correct people.
మనకు మనం మరణించే త్రోవలో ఆయన మనలను నడిపిస్తాడు. మరొక ప్రక్క యేసు తన నాలుకను ప్రజలను ప్రోత్సహించడానికి, వారిని సరిదిద్దడానికి అనుకూలమైన విధంగా వాడాడు.
He made his tongue an instrument of life in God's hands.
ఆయన తన నాలుకను దేవుని చేతుల్లో జీవమిచ్చే సాధనంగా చేశాడు.
We read a wonderful verse in Isaiah chapter 50 and verse 4 where it says concerning Jesus' tongue. It's an amazing word.
మనము యేసు యొక్క నాలుకను గురించి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని చూస్తాము. అది ఒక ఆశ్చర్యకరమైన మాట.
It says there, "You have given me the tongue of a disciple so that I can know how to speak a right word to a weary person."
అక్కడ అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్పబడి ఉంది.
Just think if you could have a ministry like that. You don't have to be a preacher. You may never stand in a pulpit. But just to have the right word for weary people.
అలాంటి పరిచర్య మీకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మీరు బోధకులై ఉండనక్కర్లేదు. మీరెప్పుడూ ప్రసంగ వేదిక పైన నిలబడకపోవచ్చు, కానీ అలసిన వారి కొరకు ఓరడించే మాటను కలిగి ఉండవచ్చు.
Do you know how many weary people come across your path every day? How many people do you think you meet in a day? In your office? In your neighborhood?
ప్రతిరోజు మీ మార్గంలో ఎంతమంది అలసిన వారు వస్తారో మీకు తెలుసా? ఒక రోజులో ఎంతమందిని మీరు పనిచేసే చోట మీ ఇరుగు పొరుగున మీరు కలుసుకుంటారు?
There must be at least some, and some of them are weary.
అట్టి వారు కొంతమందైనా ఉంటారు. వారిలో కొంతమంది అలసిన వారిగా ఉంటారు.
And do you have a word to encourage them? Or do you gossip, backbite, discuss politics and the weather, and they remain with their heaviness?
వారిని ప్రోత్సహించడానికి మీకు ఒక మాట ఉందా? లేక మీరు కొండేలాడి వారితో రాజకీయాలు, వాతావరణాన్ని చర్చిస్తారా? అప్పుడు వారు వారి భారంతోనే ఉండిపోతారు.
God wants you to use your tongue. God wants to use your tongue to speak a word of encouragement and sometimes a word of correction too.
మీరు మీ నాలుకలను వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మీ నాలుకను ఒక ప్రోత్సహించే మాటను, కొన్నిసార్లు ఒక సరిదిద్దే మాటను కూడా మాట్లాడటానికి మీ నాలుకను వాడుకోవాలనుకుంటున్నాడు.
Jesus used his tongue also as a sword to cut down the proud and the haughty.
యేసు తన నాలుకను గర్విష్ఠులను, అహంకారులను కొట్టివేయడానికి ఒక ఖడ్గం వలె కూడా వాడాడు.
Think of how the Roman centurion must have been encouraged when Jesus said, "I've never seen such great faith." Or the Syrophoenician woman when Jesus praised her for her faith.
నేనింత విశ్వాసమును ఎప్పుడు చూడలేదని యేసు ఆ రోమా శతాధిపతితో చెప్పినప్పుడు, ఆమె విశ్వాసమును బట్టి ఆ కానానీయురాలను యేసు పొగిడినప్పుడు వాళ్ళు ఎంత ప్రోత్సాహించబడి ఉంటారో ఆలోచించండి.
You read that in Matthew 8 and Matthew 15.
దాన్ని మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ అధ్యాయంలో చదువుతారు.
థింక్ ఆఫ్ దట్ సిన్ఫుల్ వుమన్ ఇన్ ద హౌస్ ఆఫ్ సైమన్ ద లెపర్ ఇన్ లూక్ చాప్టర్ 7 హూ వాస్ ఎన్కరేజ్డ్ వెన్ జీసస్ ప్రైజ్డ్ హర్ ఫర్ వాషింగ్ హిస్ ఫీట్ ఆర్ మేరీ ఆఫ్ బెథనీ హూ వాస్ ప్రైజ్డ్ ఫర్ హర్ సాక్రిఫిషియల్ ఆఫరింగ్.
లూకా సువార్త 7వ కుష్టువాడైన సీమోని ఇంటిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలను కడగడాన్ని బట్టి ఆయన ఆమెను ప్రశంసించినప్పుడు, బేతనీయలోని మరియను ఆమె త్యాగంతో కూడిన అర్పణను బట్టి ఆమెను ప్రశంసించినప్పుడు వారు ఎంత ప్రోత్సాహించబడి ఉంటారో ఆలోచించండి.
They would never have forgotten these words of Jesus.
వారు యేసు యొక్క ఈ మాటలను ఎప్పటికీ మర్చిపోయుండరు.
Think of how Peter was strengthened when Jesus said, I'm going to pray for you. Just a few words. What strength.
నేను నీ కొరకు ప్రార్థిస్తానని యేసు పేతురుతో చెప్పినప్పుడు పేతురు ఎలా బలపరచబడి ఉంటాడో ఆలోచించండి. అవి కొన్ని మాటలు మాత్రమే, కానీ అవి ఎంతో బలాన్ని తెచ్చాయి.
Many people must have heard words like Jesus, from these from Jesus' lips, and they can come from your lips too if you ask the Holy Spirit to give you the love of God in your heart for people.
అనేక మంది ఇటువంటి మాటలను యేసు పెదాల నుండి వినుంటారు. ప్రజల కొరకు మీ హృదయంలో దేవుని యొక్క ప్రేమను ఇమ్మని మీరు పరిశుద్ధాత్మను అడిగితే అటువంటి మాటలు మీ పెదాల నుండి కూడా వస్తాయి.